శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శివపురాణంలోని విజ్ఞేశ్వర సంహిత మాత్రమే మనకి ప్రమాణం. చంపకం కేతకం హిత్వా త్వన్యం సర్వం సమర్పయేత్. చంపకము కేతకము సంపంగి మొగలి తప్ప ఇంకా ఏ పువ్వైనా నువ్వు శివుడికి భక్తితో ఇవ్వవచ్చు. ఇప్పుడు మొగలి ఏడ్చింది, ఇంకా నా బతుకు వ్యర్థం అంటే శివపూజకి పనికిరాంటి పువ్వుకి విలువ ఎక్కడుంటుంది, నా కోసం నాకు వరం ఇవ్వండి, బ్రహ్మగారికి వరం ఇచ్చారు కదా అంటే సర్లే ఓ పని చేద్దాం, నా పూజకి పనికిరావు కానీ ఎక్కడైనా నా శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పందిరి వేసి ఆ పందిరి మీద నిన్ను పెట్టి కింద శివలింగం పెట్టి పూజ చేస్తే ఆ పూజకి 1000 రెట్లు అధికంగా ఫలితం వచ్చుగాక. అందుకే పూర్వం శివరాత్రుల్లో ఈ బయట పార్థివలింగ అభిషేకాలు జరిగేటప్పుడు మట్టితో ఒక లింగం చేసి ఆ లింగాన్ని పెట్టి దానిపైన పందిరేసి ఆ పందిరి పైన పెట్టేవారు ఈ మొగలి పువ్వుని. అప్పుడేమిటనమాట, ఆ అభిషేకం 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఏమైంది, శివలింగం మీద ఉండవు కానీ శివలింగం కోసం పైన వేసిన పందిరిపై ఉంటావు, అంచేత నా నెత్తి కంటే ఇంకా పైన ఉంటావు కాబట్టి కొంతలో కొంత నీకు అది ఉపశమనం పొమ్మన్నాడు. సంతోషం అంది. ఇప్పుడు కామధేనువుకేసి తిరిగాడు, ఎవరిని విడిచిపెట్టకూడదుగా, మరి అందరికీ వేయవలసిందే శిక్ష, చురకలు పడవలసిందే అక్కడ. ఓయి కామధేనువు, మొగలి పువ్వు అంత తప్పు చెప్పైనా నువ్వు కూడా తప్పు చేసావు, తలకాయతో అన్నావు తోకతో కాదన్నావు కాబట్టి ఈ రోజు నుంచి నీ తలకాయి బ్రహ్మహత్యా పాపాన్ని ప్రసాదించుగాక, శిరస్సుకి అపవిత్రత తోకకి పవిత్రత ఇస్తున్నాను, దానం చేసేటప్పుడు నీ తలని పెట్టకూడదు, తోకనే చేతిలో పెట్టి దానం చేయాలి, ప్రొద్దుట లేవగానే ముందు నీ తల కాకుండా ముందు తోక చూసి పృష్ఠభాగం చూసి అప్పుడు నీ శిరస్సును చూడాలి, లేవగానే నీ తల చూస్తే బ్రహ్మహత్యా పాపం వచ్చుగాక అన్నాడు. అందుకని ఆవుల్ని ఇప్పుడు ఏం చేయాలన్నమాట, మనం ఎప్పుడైనా పొద్దుటి లేవగానే తల చూడకుండా తోక భాగం వైపు వెళ్ళి ఆ పృష్ఠభాగాన్ని పూజించాలి. గోవుకింత వెనకే పూజ, ముందేం పూజించకూడదు, ఊహు మూతికింత రాసేస్తే కుంకుమ పసుపు వేస్ట్. పృష్ఠభాగం దగ్గర వెనక భాగం దగ్గర అటు ఇటు కాస్త పసుపు పూసి కుంకుమ పెట్టాలి కొద్దిగా, మళ్ళీ ఓ దాన్ని పోసేసి దానికి మలమూత్ర ద్వారాలే లేకుండా కుంకుమ పోసేస్తే పసుపు పోసేస్తే అది మహాపాపం అవుతుంది, అది చాలా తప్పు, అలాంటి పూజ కూడా దోషం. కేవలం ఊరికే అలా కొంచెం పెట్టి ఆ తోకని గౌరవంతో పూజించమన్నారు. తోకని పూజించమని చెప్పాను నేను ఎప్పుడో, ఆ తోకని నెత్తి లాగేసి ఒక ఆవిడ పెంచభక్తురాలు నెత్తి మీద కొట్టేసుకుని తిప్పేసి తోక పీకేసి చివరికి ఊడిపోయింది తోక. ఎంత పాపం అండి, ఇది హింస కదా, కాబట్టి తోకని ఊరికే సుతారంగా ముట్టుకోమన్నాం కదా అని, శివలింగాన్ని చేత్తో ముట్టుకోవచ్చని అధికారం ఎందుకు ఇస్తున్నారంటే అలా ముట్టుకు నమస్కారం చేయమని, ఇక అక్కడి నుంచి గాజులు పెట్టి బర్రు బర్ర నృద్దేసి శివలింగమే తీసేస్తానంటే, అందుకని గొళ్ళల్లో క్రమంగా శివలింగం ముట్టుకోకుండా చేస్తున్నారన్నమాట. భక్తి వేరు, అజ్ఞానం వేరు. అజ్ఞానం వల్ల అహోమూలు వచ్చేదా అని అది నాశనం అయిపోకూడదు. వెనక భాగం పూజించాలి, మొత్తం మీద దానం చేసేటప్పుడు కూడా బ్రహ్మగారికి వెనక తోకతోటే చేతిలో పెట్టి నీళ్లు వదలాలి. ఇవి నియమాలు. మళ్ళీ బ్రహ్మలకు దానం చేసేటప్పుడు ఆవుని దానం చేయమంటే మంచి ఆవుని చెప్పాడు, సజీవవత్స, జీవించిన దూడ, ఒక్కే దూడ ఉన్నదాన్ని ఇవ్వాలట, ఒక్క దూడ మాత్రమే పెట్టిన బలమైన ఆవుని, మంచి పొదుగు ఉన్నదానిని. పాలు ఏదో ఇవాళ దానం చేస్తున్నప్పుడు టెంపరీగా ఒక 1/2 లీటర్ పాలు ఇచ్చి మర్నాటి నుంచి అసలు పాలు లేకుండా ఎండిపోయేదాన్ని ఒక బ్రాహ్మడికి దానం చేస్తే అటువంటి వాళ్ళు కుంభీపాకం అనే నరకానికి వెళ్ళి అక్కడ మరుగుతున్న నూనె తాగుతారు. కాబట్టి మంచి ఆవునివ్వాలి, పాలిచ్చేదాన్ని ఇవ్వాలి, ఒకదోడు ఉన్నదాన్ని ఇవ్వాలి, కాస్త చక్కగా నిగనిగలాడుతూ కొంచెం తిండి ఎక్కువడం వల్ల లేకపోతే సంతోషం వల్ల ఈ మధ్యనే బొత్త వస్తున్న మంచి పురోహితుడిలో ఉండాలి చూడడానికి, అలా ఉండాలి ఆవు అంటే. అంతేగాని ఎలా పడితే అలా ఉండకూడదు మొత్తం మీద. ఆవులు ఎప్పుడూ కూడా పవిత్రమైన వాటిని ఇవ్వాలి, లేకపోతే మానే నష్టం లేదు. ఏ ఆయనకి ఇవ్వకపోతే ఇవ్వలేదని ఏం అడగలేదు కదా. మన కోసం మనల్ని ఉద్ధరించుకోవడానికి మనం దానం చేస్తున్నాం కనుక దానం ఎప్పుడూ పవిత్రమైన వస్తువులనే చెయ్యాలి. అప్పుడు ఆవు నేను చేసిన ఈ తప్పుకి శిక్ష అనుభవిస్తున్నానండి, నా అదృష్టం వెనక భాగం పవిత్రమన్నారు చాలు అనగా, గోవు ఎప్పుడూ పవిత్రమే, కొన్ని విషయాల్లోనే నీకు నిషేధం అని దాన్ని దీవించాడు. అదిగో ఆనాడు ఈ బ్రహ్మ విష్ణువు ఆగ్రహోదగ్గురులై యుద్ధం చేస్తున్నప్పుడు వారి ఇద్దరి యుద్ధము ఆపడం కోసం ఈశ్వరుడు లింగరూపం ధరించిన ఆ స్థలమే అరుణాచలమిత్యాహు, అది అరుణాచలము. చాలా అత్యద్భుత క్షేత్రం, తప్పక అక్కడ అరుణాచలేశ్వర మహాత్మ మహానుభావుడు రమణ మహర్షి స్కందుడి అవతారం ఆయన, అక్కడికి వెళ్ళి చూసి తీరాలి. దాన్ని అరుణాచలం అంటారు అని శివపురాణం విజ్ఞేశ్వర సంహితలో ఉంటుంది. అదిగో అదే మొట్టమొదట లింగరూపం, అప్పటిదాకా అసలు లింగం అనే ఒక రూపం లేదు, ఆ ఊహే లేదు పరమేశ్వరుడికి. లోకశ్రేయస్సు కోసం అలా లింగం అయ్యాడు. లింగము అంటే లక్షణము అనర్థం. దానికి ఒక రూపం ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. మనకి వల్లే కాళ్ళు ముక్కు చేతులు ఉండవు కనుక ఆకారం లేదు, కానీ ఏదో ఒక ఆకారం ఉంది. కాబట్టి ఆకారం ఉండి లేనిది కనుక సగుణ నిర్గుణముల మధ్యే మార్గం అంటారు. ఇటు సగుణోపాసన అటు నిర్గుణోపాసన రెండూ శివలింగంలో ఉన్నాయి కనుక శివలింగ పూజ అన్నిటికంటే గొప్పది. ఈ లింగరూపం ధరించాక శివుడు ఒక నియమం పెట్టాడు. ఈ రోజు నుంచి మీరందరూ గుర్తుపెట్టుకోండి, నన్ను ఎలా పూజించినా సంతోషిస్తాను కానీ నన్ను లింగరూపంలో ఎక్కువ పూజిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది విగ్రహ రూపంలో కంటే అన్నాడు. అందుకే అప్పటి నుంచి విగ్రహ రూపంలో కాకుండా శివుణ్ణి తరచుగా లింగరూపంలో పూజించడం నియమం. ఒక్క కళ్యాణం మాత్రం విగ్రహాలకే చెయ్యాలి, కళ్యాణం మాత్రం శివుడి లింగానికి చెయ్యం. అందుకే మళ్ళీ ఉత్సవమూర్తులు ఉండవలసిందే. అభిషేకాదులకు మాత్రం ముందు లింగం, ఆ తర్వాతే అర్చ. ఇంకో రహస్యం చెప్పనా, ఇలా ఉత్సవమూర్తులు పక్కన లింగం పెట్టి రెండింటిని అభిషేకం చేస్తే ఇక వాడికి వచ్చే పుణ్యం ఈ సృష్టిలో ఎవ్వరూ వర్ణించలేరు, ఆదిశేషుడు కూడా వర్ణించలేనంత పుణ్యం. ఈ విధంగా చరిత్రలో లింగం అయ్యింది. ఈ లింగములో ఉన్న అగ్నికాంతిని ఈశ్వరుడు 12 స్థానములలో నిక్షిప్తం చేశాడు. పుట్టడానికి అరుణాచలంలో పుట్టింది అగ్నిస్తంభం, కానీ అక్కడ లేదు జ్యోతిర్లింగం, అది కేవలం ఆగ్నేయ స్తంభమే. కానీ అందులో ఉన్న అత్యద్భుత జ్యోతిస్సుని 12 స్థానములలో నిక్షిప్తం చేశాడు. ఆ 12 ఇవాళ మనం జ్యోతిర్లింగాలుగా పిలుస్తున్నాం. జ్యోతి అంటే ఏమిటి? చాలామందికి ఒక అనుమానం ఉన్నది. ఆ అనుమానం నాతో పాటు వచ్చిన పండితులు కూడా అడిగారు, జ్యోతిర్లింగం అంటారు రాతిలింగమే కనపడుతోందండి కాశీలో, ఉజ్జయినిలో జ్యోతిర్లింగం అంటారు పాషాణమే కనపడుతోందంటే, జ్యోతిర్లింగం అంటే ఎలక్ట్రికల్ లైట్ పెడతారని ఎక్కడ? జ్యోతి అంటే కాంతి, కాంతి అంటే కళ్ళు కనిపించడానికి పనికొచ్చినది. ఆ లింగ దర్శనం చేస్తే నీలో ఉన్న అజ్ఞానం అనే చీకటి పోయి నీకు పునర్జన్మ లేకుండా పోతుంది, అది దాని అంతరార్థం, అది జ్యోతిర్లింగం. అందువల్ల జ్యోతిర్లింగము అంటే జ్యోతిస్సుని అందించేటటువంటి ఒక లక్షణం కలిగిన వస్తువు. వెలుతురు రాగానే కటిక చీకటి తొలగిపోతుంది. చీకటి అంటే మాయా ఆవరణం. అందులో ఏముందో మనకేం తెలుస్తుంది? ఇప్పుడు కటిక చీకట్లో ఏ వస్తువు ఏదో తెలియదు మనకి. మనం ఎవరమో మనకి తెలియకుండా చేసే ఒకనొక దారిద్ర్య స్థితి, దుర్భర స్థితి, భయానక స్థితి, అజ్ఞానమే చీకటి. వెలుతురు రాగానే అక్కడ అన్ని వస్తువులు సుస్పష్టంగా కనపడుతున్నాయిగా. అహో ఇక్కడ మంచం ఉందన్నమాట, ఇక్కడ కంచం ఉందన్నమాట, ఇదన్నమాట, ఈ అక్షరం అన్నమాట అని వెలుతురు మనకు ఎలా చూపిస్తోందో, నీ జీవితం ఇటువంటిది, నువ్వు ఇలా పుట్టావు, ఇలా పెరుగుతావు, ఇలా నశిస్తావు, చివరికి ఇక్కడికి వెడతావు అని మనకి జ్ఞానాన్ని అందించేటటువంటి లింగము కనుక దాన్ని ముట్టుకుంటే మనకు ఆ జ్ఞానం వస్తుంది కనుక దాన్ని జ్యోతిర్లింగం అన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అసలు నీవెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు చివరికి ఏమి చేస్తే ఈశ్వరుడిలో ఐక్యమవుతావు అనే అత్యద్భుత జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి లింగం జ్యోతిర్లింగం అన్నమాట. భవబంధ విమోచక లింగం అంటాడు దాన్ని. లింగము మామూలుది కాదు, సంసార బంధములన్నిటినీ చూడడం ద్వారా లేక తాకడం ద్వారా మనం తొలగించుకుంటున్నాం. కాబట్టి లింగం అంటే అది కేవలం రాతితో ఉంటే జ్యోతిర్లింగం అవునా కదా, వెలుతురు అని కాదు, కనిపించదు ఆ వెలుతురు, నీ లోపలికి వెడుతుంది అది. ఇప్పటికి కూడా జ్యోతిర్లింగాలను భక్తితో తలుచుకున్నా, వాటిని ప్రేమతో నిజమైన విశ్వాసంతో తాకిన జ్యోతిర్లింగాలన్నీ ముట్టుకోవచ్చు. ఎంచేదంటే అది చెప్పేగా దాని లక్షణమే వెలుతురు, వెలుతురుకి అందరూ అర్హులమే, కాబట్టి అందరం ముట్టుకోవచ్చు అయ్యాన. అలా ముట్టుకోవడం వల్ల లాభం ఏమిటంటే, ఇది విశ్వాసంతో క్రమక్రమంగా అసలు మనం ఏం పని చేస్తున్నామో ఇది తప్పో ఒప్పో తెలుస్తుంది. చెయ్యకూడని పనులుంటే మానేస్తాం, శాస్త్ర విహిత కర్మలు చేస్తాం, అంటే శాస్త్రాలలో చెప్పిన వాటిని చేస్తాం, నిషిద్ధం విడిచిపెడతాం, తద్వారా ఈ జన్మతోటే పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ అంత శ్రద్ధ అంత భక్తి లేకుండా చూసినా కూడా ఫలితం ఉంటుంది. నువ్వు ఇష్టం ఉండి తిన్నా ఇష్టం లేక తిన్నా అన్నం అన్నమే కదా, లోపలికి వెళ్ళాక దాని ఫలితం ఎంతో కొంత ఇస్తుంది. వంట ఎలా చేశారో అందులో వస్తువులు ఏముందో తెలియకపోయినా కడుపులోకి వెళ్ళాక ప్రభావం చూపించట్లా. అలాగే ఈ జ్యోతిర్లింగాలు కూడా మనం తెలిసి చూసినా తెలియక చూసినా మొక్కినా మొక్కకపోయినా వాటి ఫలితాలు ఇస్తాయి. కాకపోతే తెలుసుకుంటే ఇంకొంచెం ఎక్కువ జ్ఞానం కలుగుతుంది అన్నమాట. అంత అత్యద్భుతమైనవి ఈ జ్యోతిర్లింగాలు. అలా జ్యోతిర్లింగములు 12 క్రమంగా నందీశ్వరుడి ద్వారా నారదుడు, నారదుని ద్వారా పురంజనుడు, పురంజనుడి ద్వారా లోకాలు తెలుసుకున్నాయి. వేదవ్యాస మహర్షి గ్రంథస్థం చేశాడు, మనకు అందించాడు. అందులో ఆ 12 ఏమిటో ముందు తెలుసుకుందాం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం, ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమరేశ్వరం, ప్రజ్వల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం, సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే, వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే, హిమాలయేతు కేదారం ఘృష్ణేశం చ విశాలకే, ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః, సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఈ శ్లోకంలో ఉన్న జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలని కూడా సాయం ప్రాతః ముందు ఎత్తుకోటే సాయంకాలంతో ఎత్తుకున్నాడు. ఎందుకంటే అసలు అవసరమే సాయంకాలం వేళే జ్యోతిర్లింగం యొక్క అవసరం, జ్యోతి చీకట్లో అవసరం కనుక. అందుకని ముందు సాయం ఎత్తుకుని తర్వాత ప్రాతః. వారి పిచ్చాడు అసలు సాయంకాలం చదివితే నీ బతుకే చక్కగా హాయిగా ప్రాతకాలం అవుతుందిరా, తెలివి తెల్లారడం లాంటిది కాదు ఇది. బ్రతుకు ఒక అద్భుతమైన ఉదయం కిరణాల కాంతిలో ప్రకాశిస్తుందని చెప్పడానికి అంత చమత్కారంగా చెప్పారు. ఏ నరుడు భక్తి శ్రద్ధలతో సాయం వేళ ఉదయం వేళ చదువుతాడో అటువంటి వాడికి సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి, 7 జన్మలలో చేసిన పాపం స్మరణము చేత నశ్యతి అనలా, నశ్యతి అంటే ఏదో నశిస్తుంది, వినశ్యతి అన్నాడు. తక్షణం నశిస్తుంది, ఇక మళ్ళీ రానివ్వదు, పూర్తిగా ధ్వంసం చేస్తుంది, విశేషంగా నాశనం చేస్తుంది అన్నమాట. అంత గొప్ప శక్తి ఈ స్మరణంలో ఉన్నది. స్మరిస్తేనే నశిస్తే వాటిని చూస్తే ఒక్క చూడండి, ఉత్తరోత్తరం బలీయం అయిపోతుంది క్రమంగా. మనకి చూస్తే ఇంకెంత శక్తి, వాటిని తాకి అభిషేకాదులు చేస్తే ఇంకెంత శక్తి, వాటి చరిత్ర వింటే ఇంకా పరమోత్కృష్టగతి. వినడం అన్నిటికంటే పరమస్థానం. శ్రవణం వల్ల వచ్చే ఫలితం ఇంక దేనివల్ల రాదు. అందుకే సుస్పష్టంగా వేదవ్యాసుల వారు కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరోన్ రుణాం, కొత్త యుగంలో మానవుడు తరించడానికి చాలా ధర్మాలు ఉన్నాయి, కానీ కలవు ధర్మస్తు కేవలం కలియుగంలో ఒక్క ధర్మం మాత్రమే ఉన్నది. పురాణ శ్రవణాత్ పురాణము వినడము కంటే నృణాం నరులకు అపరహ ధర్మ న విద్యతే మరొక ధర్మం లేదు. అంటే కేవలం వినడం చాలు, పురాణమును భక్తితో శ్రద్ధతో గంటో అరగంటో రెండు గంటలు మూడు గంటలు విను. అందులో ఇలాంటి వాటిని గురించి చెబుతున్నప్పుడు శ్రద్ధతో చెవులు రిక్కించి మరీ విను, నీకు సమస్త పాపాలు పోతాయి. అంచేత వినడమే ఈ కలియుగం వాళ్ళకి భాగ్యం. అందరూ చదవలేరు సుస్పష్టంగా, ఎంత గింజుకున్నా చదివి అర్థం చేసుకునేవాళ్ళు తక్కువ. ఒకవేళ చదువుదాం అనుకున్న పుస్తకం పట్టుకునేసరికి ఎప్పుడు లేని నిద్ర అప్పుడే వస్తుంది, అప్పటిదాకా లేని ఫోన్లు కూడా అప్పుడే వస్తాయి. కాబట్టి గురువుగారు పోయి అచ్చ తెలుగులో రాశారా చదువుదాం అనుకున్నవాడు కూడా చదవలేకపోతున్నట్ట. పోనీ చూద్దామంటే చూడడానికి బయలుదేరి పెడదామంటే బోల్డ్ ఆటంకాలు, వినడానికి మాత్రం అన్నీ విడిచిపెట్టి. ఇలాంటప్పుడు అయితే మీరు అన్నీ విడిచిపెట్టి శ్రద్ధగా కూర్చుంటారు కాబట్టి వినగలుగుతారు, వినే అవకాశం ఇప్పుడే ఎక్కువ ఉంటుంది ఒత్తప్పటికంటే. అలా వింటే చాలు, ఇక వాడికి పునర్జన్మ ఉండదు, అంత అద్భుతమైన భాగ్యం ఇస్తుంది. అందులో మొట్టమొదటిది సౌరాష్ట్రంలో సోమనాథ లింగం. ఇప్పుడు సౌరాష్ట్రం అంటే గుజరాత్, ప్రభాస క్షేత్రం అంటారు దాన్ని. సముద్ర తీరంలో, పశ్చిమ సముద్ర తీరంలో, అరేబియా సముద్ర తీరంలో ప్రభాసము అని ఒక రేవు ఉన్నది. ఆ క్షేత్రానికి ప్రభాస క్షేత్రం అని పేరు. అక్కడే యాదవులు కొట్టుకు చచ్చిపోయారు. అక్కడే శ్రీకృష్ణ పరమాత్ముడి గురువుగారు సాందీపని యొక్క కుమారుడు మరణిస్తే మునిగిపోతే కృష్ణుడు అక్కడికి తిరిగి వెళ్ళి బతికించాడు. కురుక్షేత్రం తర్వాత అక్కడే బంగారం దానం చెయ్యాలని కృష్ణుడు చెప్పిన స్థలం. ఇంతెందుకు ఇంకో రహస్యం చెబుతాను. కృష్ణుడు జీవితంలో మళ్ళీ మొహం చూడలేదు యశోదాదేవిది. 8 ఏళ్ల వయస్సు నిండగానే మధురకు వెళ్ళాడు, ఇక మళ్ళీ వాళ్ళ అమ్మను చూడలేదు. మళ్ళీ 128 ఏళ్ళు వచ్చాక ఆయనకి, 128 ఏళ్ళు వచ్చాక ప్రభాస క్షేత్రంలో నందుండి యశోదని చూశాడు. తన ఇంటికి పిలవాలి, అక్కడ చూశాడు. అంత గొప్ప స్థలం. ఇంక సృష్టిలో ప్రభాస క్షేత్రం గురించి చెబితే ఈ జ్యోతిర్లింగాలు కూడా మరుగున పడిపోయేంత చరిత్ర దానికి ఉందన్నమాట. అంత గొప్ప స్థలం. అటువంటి ప్రభాస క్షేత్రం దగ్గర ఈ సోమనాథలింగం ఉంది. అసలు ఒకప్పటి మాట, ఇప్పుడు మనం సోమనాథలింగంతో మొదలు పెట్టుకుంటున్నాం ద్వాదశ జ్యోతిర్లింగాలు. నేను చెప్పాను కదా ఇది మహాయోగం, మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెబుతున్నాను. జ్యోతిర్లింగములు వరుసగా ఒక క్రమ పద్ధతిలో వాటి చరిత్ర, వాటి ఆవిర్భావం, వాటి పుట్టుక, వాటి మహిమ ఇదే మొదటిసారిగా మనం ఈ క్షేత్రంలో చెప్పుకోవటం. ఇది తప్పక శ్రద్ధగా వినండి, విడిచిపెట్టకండి. ఇళ్ళు ఉన్న దరిద్ర పనులు బయట ఉంటూనే ఉంటాయి, ఎప్పుడు 365 రోజులు ఉంటూనే ఉంటాయి మానవుడే పుట్టాక. అన్నీ విడిచిపెట్టి వినడమే మనకు యోగం. ఇంకా దాని గురించి ఎక్కువ వర్ణించుకోవడం అనవసరం, అన్నీ విన్నాక మీకే దాని ఫలితం తెలుస్తుంది. బ్రహ్మ మానసపుత్రుడు దక్షుడు, ప్రజాపతి. దక్షుడికి వీరిణి అనే ఒక భార్య వల్ల 60 మంది సంతానం కలిగారు వరసగా. అందులో మొట్టమొదటి 10 మంది కూతుళ్ళు. ఆ 10 మందిని ధర్మదేవతకిచ్చి పెళ్లి చేశాడు. ధర్మదేవత భార్యలు, అదిగో ఆ ధర్మదేవతకి ఆ 10 మంది భార్యలు అయ్యారు. అందులో ఒక ఆవిడ కొడుకు నరుడు, ఇంకొక ఆవిడ కొడుకు నారాయణుడు. ఆ నరనారాయణులు బదరీలో తపస్సు చేశారు. ఈ 10 మంది తర్వాత ఇంకో 13 మంది, 60 మంది కూతుళ్ళని చెప్పాను కదా మీకు, 60 మంది సంతానంలో 10 మంది ధర్మదేవతను చేసుకుంటే 13 ముగ్గురిని కశ్యప ప్రజాపతి, ఆ కశ్యప ప్రజాపతి పెళ్లి చేసుకున్నాడు 13 ముగ్గురిని. అదితి, దితి, వినత, కద్రువ మొదలైన 13 ముగ్గురిని. అక్కడికి 20 ముగ్గురు అయ్యారు. ఆ తర్వాత 27 ముగ్గురు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధరిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అని పిలువబడే 27 ముగ్గురు కూతుళ్ళు వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, నాన్న అందరికీ సంబంధం నువ్వు చూస్తున్నావు, మేము మా సంబంధం మేమే చూసుకున్నాం, ఇంటర్నెట్ పెళ్ళి అన్నారు. ఆయన తెల్లబోయి, ఇదేమిటి అందరికీ మంచి సంబంధం నేను చూస్తున్నాను, మీరెందుకు చూశారంటే మేము ఆకాశం కేసు చూసాం, ఆకాశంలో ఒక అందగాడు కనబడ్డాడు అనగానే కూతుళ్ళు అంటే ప్రేమ ఆయనకి, మీ ఇష్టం ఎవరిని ప్రేమించారంటే ఇంకేముంది నాన్న చంద్రుణ్ణి, అబ్బా ఏం అందంగా ఉంటాడు, చల్లగా ఉంటాడు, కోపం ఉండదు, దక్షుడికి తిక్క కోపం. వీళ్ళ రహస్యం చెప్పమంటారా మీకు, ఈ దక్షుడు ఊ అంటే ఆ అంటే భగ్గుమని కోపం వచ్చేసేదిట. దిక్మాలముగుడు కొంతమందికి ఎప్పుడు కోపమే. తీర్థయాత్రలకు వచ్చి కూడా పెళ్ళాల మీద గైగేలు ఏడిపోతారు, అదేమిటో తెలియదు. నా కంట్లో పడతాయి, నాకే పడతాయి అవి. దక్షుడు అంత తిక్క, భార్య లేదు, కూతురు లేదు, కూతురు మీద కోపం, లేకపోతే అల్లుడి మీద కోపంతో కూతుర్ని సతీదేవిని తోలనాడాడు కదండి ఆయన, అంత కోపిష్టి. అందుకని ఈ పురాణాలు ఏం చెబుతున్నాయంటే ఎంత తిక్కున్నా సరే అయ్యా భార్యని మాత్రం గైగేలు ఆడకూడదు, ఏదో తిడితే రహస్యంగా ఇంట్లో తిట్టాలట. అది కూడా పరిమితంగా రోజుకు 10 తిట్లు కంటే ఎక్కువ తిట్టకూడదు. ఆ తిడితే కొంచెం ప్రమాదం వస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భార్యను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, భార్య కూడా అలాగే చూడాలి. మళ్ళీ అలా అన్నాం కదా అని గురువుగారు లోకి ఇచ్చారు కదా అని ఆయన బాధేయకూడదు. భార్యాభర్తలు పరస్పరం ఐకమత్యంతో ఉండాలి. దక్షుడి కోపం తట్టుకోలేక ఈ కూతుళ్ళు మా నాన్న ధుమధుమలాడతాడు, చంద్రుడు చాలా చల్లగా ఉంటాడు, కోపం లేదు అనుకున్నారు. దూరం నుంచి చూస్తే అందరూ అలాగే కనపడతారులేండి, దగ్గరికి వస్తే కానీ అసలు రహస్యం తెలియదుగా. మనం కూడా చూడు ఆ దంపతులు ఎంత చక్కగా కలిసిమెలిసి తిరుగుతున్నారో అనుకుంటాం కదా లోకంలో సహజంగా అందరినీ కూడా. చక్క అరుణ్ గారు, లింగయ్య గారు ఎంత ఐకమత్యంతో ఉన్నారో, బాలకృష్ణ గారు, బేబీ సరోజ్ గారు జీవితంలో ఒకరినొకరు అసలు పల్లెత్తు మాట అని అనుకున్నారా అని దూరం నుంచి ఉన్నప్పుడు వాళ్ళు మంచివాళ్ళేనండి, నేను కాదని అనలేదు. అసలు దూరంగా ఉన్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది, ఇంట్లో ఏం పడుతున్నారో కింద మీద వాళ్ళకి తప్ప ఇంకోటికి తెలియదు, రహస్యం ఇది. కానీ చంద్రుడి చల్లదనము, ఆహ్లాదకరము, కోమలత్వం, సౌందర్యం చూచినటువంటి ఈ దక్ష ప్రజాపతి కూతుళ్ళు, ఈ అశ్వని మొదలైనటువంటి 27 ఆయన శాంతమూర్తి అనుకుని నాన్న మేము ఆయన శాంతమూర్తి అందగాడు పెళ్లి చేసుకుంటాం అన్నారు. ఎందుకో దక్షుడికి కొంచెం అనుమానం, అమ్మాయిలు తొందరపడి ప్రేమలో పడకండి, కొంచెం వెనక ముందు చూడాలి అనుభవం నాది, 27 ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆయన ఒకరి మీద పక్షపాతం చూపించి తక్కిన వాళ్ళని సరిగ్గా చూడకపోతే మీలో మీరు సవతి పోరుతో కొట్టుకుంటారేమో, ఎందుకు వచ్చింది ఆలోచించండి అంటే బాగా ఆలోచించేసాము నాన్న, ఇంక కొత్తగా ఆలోచించేది లేదు, చేసేయమన్నారు. తర్వాత మీ ఇష్టం, ముందే చెబుతున్నాను నా జోలికి రాకూడదు, పెళ్ళయ్యాక మీ పాటలు మీరే పడండి అంటే అలాగే నా అన్న అన్నారు. చంద్రుణ్ణి పిలిచాడు ఆయన, చంద్ర నాకైతే ఇష్టం లేదు కానీ నా కుమార్తెలు ప్రేమించామంటున్నారు, కూతుళ్ళ మాట కాదని లేని బలహీనత నాది, ఈ 27 నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను, ఒక కఠోర నియమం ఉన్నది అది విని అప్పుడు పెళ్లి చేసుకో. ఏమిటి మామయ్యా? విమలేచ కులేత్వం హి సముత్పన్న కళానిధే ఆశ్రితేషు చ సర్వేషు న్యోనాధిక్యం కథం తవ. అందరూ ఒకే రకం నాకు ఈ కూతుళ్ళు, అందరినీ సమానంగా ప్రేమిస్తాను, అందరూ అందగత్తెలే. ఈ 27 పక్షపాతం లేకుండా ఒకే రకంగా చూడు, ఒకరి మీద ఎక్కువ ప్రేమ, ఒకరి మీద తక్కువ ప్రేమ ఉండకూడదు. న్యోనాధిక్యం అన్నాడు ఆయన, ఒకరి మీద అధిక ప్రేమ, ఒకరి మీద న్యోన ప్రేమ, తక్కువ ప్రేమ చూపించకూడదు. నాకు అలా మాటిస్తే ఈ 27 ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను. ఏమంటామంటే మావయ్య గారు మీరు అంటే నేను కాదండవా, అందులో దక్షుడి మాటకి ఎదురు చెప్పడం ఆ రోజుల్లో అడిలిపోయేవారు. దక్షుడు ఎటువంటి వాడు అనుకుంటారంటే వాడు భయంకరుడు, ఆగ్రహానుగ్రహ సమర్థుడు, త్రిమూర్తులతో కూడా యుద్ధం చేసేస్తాడు కోపం వస్తే. అంచేత మామగారు 27 సమానంగా చూస్తాను, నా దగ్గర ఏమి పక్షపాతం లేకుండా చూసుకుంటాను అన్నాడు. మళ్ళీ హెచ్చరిస్తున్నానంటే అలాగే మామయ్య గారు అన్నాడు. సరే వెంటనే ఒక శుభముహూర్తం చూసి పెళ్లి చేసేశాడు. 27 కూడా ఆయనకిచ్చి కన్యాదానం చేసేశాడు. 27 వెంట పెట్టుకుని చంద్రుడు తన లోకానికి తీసుకెళ్ళి అక్కడ హాయిగా కాపురం పెట్టాడు.